తద్వాద్విసర్గో జనసాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమభద్యవచ్చపి నామాన్యనంతస్య యశోంకితానియ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః.
భౌతిక జీవితం అనేటువంటి పెడదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చేటువంటిది శ్రీకృష్ణుని దివ్యమైన నామరూప గుణ లీలలతో నిండినటువంటిది అయిన శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైన సాధు మహాత్ములు శ్రద్ధతో శ్రవణం చేస్తారు, కీర్తిస్తారు, అంగీకరిస్తారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగోం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
కృష్ణుడు శిశుపాలుణ్ణి తీక్ష్ణధార సుదర్శన చక్రాన్ని సంధించి వధించాడు. శిశుపాలుడికి శిరస్సు ఛేదించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఎవరైతే శిశుపాలుడు వంతున ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇంక ఇక్కడ ఉంటే ప్రమాదం మనకి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా నిష్క్రమించారు. ఇదంతా కూడా సుఖదేవ గోస్వామి చెప్పిన తర్వాత సుఖదేవ గోస్వామి ఆ శిశుపాలుడి గురించి, ఆ శిశుపాలుడి యొక్క జననం గురించి, ఈ శిశుపాలుడు అసలు పూర్వజన్మలో ఎవరు అనే విషయం గురించి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఈ రోజు శ్లోకం చెప్పారన్నమాట. సుఖదేవ గోస్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, జన్మత్రయానుగుణిత. జన్మత్రయ అంటే మూడు జన్మలు, అనుగుణిత అంటే కొనసాగినట్టి. ఇలా మూడు జన్మల్లో కొనసాగిందంట. ఏం కొనసాగింది? వైర సంబద్ధయ ధియా. ధియ అంటే బుద్ధి, వైర అంటే వైరం, సంబద్ధ అంటే బద్ధ వైరం, తీవ్రమైన వైరం. సో బద్ధ వైర బుద్ధితో మూడు జన్మల పాటు కొనసాగింది ఈ విధమైనటువంటి వైరం, శత్రుత్వం. ధ్యాయం తన్మయతాం. ఇలా కృష్ణుడు గురించే ధ్యానిస్తూ, వైరభావంతో ధ్యానిస్తూ తత్మయతాం అంటే అర్థం ఏమిటి? అతనితో తన్మయుడై, అతనితో, అతడంటే ఇక్కడ కృష్ణుడు, కృష్ణుడు భగవంతుడు, ఆ కృష్ణునితో తన్మయుడై యాతో. యాతో అంటే బడసెను లేదా పొందెను, మళ్లీ తన యొక్క యథాస్థానాన్ని పొందాడు. భావోహి భవకారణం, ఇది చాలా మంచి పదం, ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి. భావోహి భవకారణం, భవ అంటే పునర్జన్మ. పునర్జన్మకి కారణం ఏది అంటే భావోహి, హి అంటే నిశ్చయముగా, సర్టెన్లీ. భావం అంటే స్వభావము లేదా గుణము. కారణం గుణసంగస్య సదసజ్జన్మ యోనిస్ అని భగవద్గీతలో చెప్పిందే ఈ భాగవతంలో చిన్న మాటలో భావోహి భవకారణం. సో మన భావం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, హీ ఖచ్చితంగా భవ పునర్జన్మకి కారణం, అదే కారణమవుతుంది అని ఈ శ్లోకాన్ని సుఖదేవ గోస్వామి చెప్పారు. జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా ధ్యాయం స్తన్మయతాం యాతో భావోహి భవకారణం. జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా ధ్యాయం స్తన్మయతాం యాతో భావోహి భవకారణం. జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా ధ్యాయం స్తన్మయతాం యాతో భావోహి భవకారణం. భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జై శ్రీల ప్రభుపాద. భావము మూడు జన్మలలో శ్రీకృష్ణుని ఎడ బద్ధ వైరంతో శిశుపాలుడు ఆ దేవదేవుని దివ్యరూపమును బడసెను అనగా పొందెను. నిజముగా జీవుని చిత్తమే అతని భావి జన్మను, భవిష్య జన్మను నిర్ణయించగలదు. భాష్యం. శిశుపాలుడు అతని మిత్రుడకు దంతవక్రుడు, పూర్వము వైకుంఠ ద్వారపాలకులు. శ్రీకృష్ణుచే దంతవక్రుని సంహారము 78వ అధ్యాయం నందు వర్ణించబడగలదు. ఒక అపరాధ కారణంగా కుమారగణం వారిని భౌతిక జగత్తులో అసురులుగా మూడు జన్మలు పొందుడని శపించిరి. వారి తొలి జన్మము హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవ జన్మము రావణ కుంభకర్ణులు, మూడవ జన్మము శిశుపాల దంతవక్రులు. ప్రతి జన్మయందును వారు భగవానుని ఎడ బద్ధ వైరమును కలిగి ఉండి ఆతనిచే, అనగా ఆ భగవానునిచే వధించబడింది. శిశుపాలుని స్థితిని శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వివరించారు. శిశుపాలుడు కృష్ణ వైరిగా వర్తించినప్పటికీ క్షణకాలమైనను కృష్ణ భావన రహితునిగా ఉండలేదు. అతడు సర్వదా శ్రీకృష్ణ చింతనలోనే నిమగ్నమై ఉండేవాడు. ఆ విధముగా అతడు తొలుత సాహిత్యముక్తిని పొందినవాడై చివరకు తన నిజ సేవాస్థితిలో నెలకొనిన వాడయ్యను. మరణ సమయమందు భగవత్ చింతనలో లగ్నమయ్యేవాడు తన దేహ త్యాగానంతరం శీఘ్రమే భగవద్ రాజ్యమును ప్రవేశించును అని భగవద్గీత ఈ విషయముననే ధృవపరుచుచున్నది. భగవత్ పార్షదులు శపితులై భగవద్ వైరులుగా భౌతిక జగత్తునకు వచ్చిన సంఘటన శ్రీమద్ భాగవతం నందలి తృతీయ స్కందమునందు సప్తమ స్కందమునందు విపులంగా వర్ణించబడింది. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 1వ అధ్యాయం 47వ శ్లోకం.
వైరానుబంధ తీవ్రేణ ధ్యాయేనాచ్యుత సాత్మతాం నీతో పునర్హరే పార్శ్వం జగ్మతుర్విష్ణు పార్షదౌ.
విష్ణు పార్షదులకు ఈ జయ విజయులు చిరకాలము వైరభావమును పూని ఉండిరి. సర్వదా శ్రీకృష్ణుని ఈ రీతిగా తలచిన కారణమున వారు భగవద్ధామమునకు చేరి దేవదేవుని ఆశ్రయమును తిరిగి పొందగలిగిరి.
ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవదూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి ఈ శ్లోకంలో శ్రీకృష్ణు పట్ల బద్ధవైరంతో 3 జన్మలు ఈ విధంగా గడిచిన తర్వాత శిశుపాలుడు తిరిగి మళ్లీ ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని చేరుకున్నాడు అని చెప్తున్నారు. అలా చెప్తూ చివరగా ఒక సూత్రాన్ని ఏమిచ్చారు అంటే, భావోహి భవకారణం. ఈ భావం ఏ విధంగా అయితే ఉంటుందో, భవ అంటే పునర్జన్మ అనేటువంటిది, ఆ విధంగా నీకు వస్తుంది అని చెప్పారు అన్నమాట. 3 జన్మల్లో శిశుపాలుడు, ఈయన స్నేహితుడు ఇంకొకడు ఉన్నాడు దంతవక్రుడు, వీళ్ళు 3 జన్మల్లో ఈ విధంగా వచ్చినటువంటి వైకుంఠ ద్వారపాలకులు. వచ్చేది వైకుంఠ ఏకాదశి, అప్పుడు వీళ్ళ చర్చ జరుగుతుంది. ఇక్కడ సన్నివేశం చాలా యుక్తంగా ఉందన్నమాట. వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్నటువంటి ఈ జయ విజయులు ఇద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ శిశుపాలుడు దంతవక్రుడు రూపాల్లో ఉన్నారు. 74వ అధ్యాయంలో శిశుపాలుని వధ వివరించారు. 78వ అధ్యాయంలో దంతవక్రుడు ఏ విధంగా కృష్ణుని చేత వధించబడ్డాడు అన్నది వివరించారు. వీళ్ళ పూర్వ వృత్తాంతాన్ని గనక గమనిస్తే, కశ్యపునికి దితి అదితి అని చెప్పేసి ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి గర్భాన్ని జన్మించిన వాళ్ళని దైత్యులు అన్నారు, అతిథి గర్భాన్ని జన్మించినటువంటి వాళ్ళని ఆదిత్యులు లేదా దేవతలు అని చెప్పి అన్నారు. అకాలంలో భర్తతో ఉన్నందువల్ల దితికి గర్భం రావడం జరిగింది. దితి ఎప్పుడైతే గర్భం దాల్చిందో, గర్భం దాల్చగానే ఆమెకు విషయం అర్థమైంది, గర్భంలో ఉన్నటువంటి వీళ్ళు సామాన్యులు కాదు, దేవతలందరినీ విపరీతమైనటువంటి బాధలు పెట్టేవాళ్ళని చెప్పి తెలిసింది. అది తెలియగానే దితి ఎంతో బాధపడింది. అరే, అదితి ఎవరో కాదు, నేనే విధంగా అయితే కశ్యపునికి భార్యనో, ఆమె కూడా నాలానే కశ్యపునికి భార్య, ఆ అదితి బిడ్డలు కూడా నా బిడ్డలాంటి వాళ్లే. ఇప్పుడు నా గర్భంలో జన్మించబోయేటువంటి శిశువులు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, లేదు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికే పుట్టబోతున్నారు అనే విషయం తెలియగానే దితి ఎంతో బాధపడి గర్భం నుంచి బిడ్డలను ప్రసవించకుండానే ఆపాలి అని చెప్పి 100 సంవత్సరాలు ప్రయత్నించిందంట. కనీసం ఈ 100 సంవత్సరాలైనా దేవతలు వీళ్ళ బారిన పడకుండా హాయిగా ఉంటారు అని చెప్పి ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు, దితి ఎంత భక్తురాలైతేనో, ఎంత దయాగుణం కలిగిందైతేనో, అక్కడ పెట్టబోయేటువంటి బిడ్డ లోకానికి కీడు చేస్తాడని తెలిసి ప్రసవించడానికి ఆమెకు మనస్కరించలేదు. తల్లులందరూ మంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది. మేము ఏ శిశువుకు జన్మనివ్వబోతున్నామో ఆ శిశువు లోకానికి కీడు చేస్తాడా మేలు చేస్తాడా, బిడ్డ జన్మించక ముందే దితి ఆ విషయాన్ని గమనించి ఈ పుట్టబోయే ఇద్దరు శిశువులు కూడా లోకానికి కీడు చేసేవాళ్లు అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి జన్మనివ్వడానికి ఆమెకు మనస్కరించలేదు. ఏదో బిడ్డకి జన్మనిచ్చేసాము, ఏదో పెంచేసాము, చదివించేసాము, పెద్ద చేశాము, ఊరి మీద వదిలేసామని కాకుండా మన బిడ్డ లోకానికి ఏదైనా మంచి చేయగలుగుతాడా? లోకానికంటే పెద్ద మాట, కనీసం ఉన్న ఊరికి లేదా ఉన్న వీధికి ఉన్న ఇంట్లో మంచి చేయగలుగుతాడా అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో తల్లులకి, అప్పుడు బిడ్డలకి ఆ రకమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దితేమో ఈ శిశువులిద్దరినీ కూడాను ప్రసవించడానికి అంగీకారం చూపించడం లేదు. కానీ లోపల ఉన్నటువంటి శిశువులు సామాన్యులు కాదు, చాలా చాలా భయంకరమైన వ్యక్తులు. వాళ్ల ప్రతాపం గర్భంలో ఉండి కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఎట్లా? ఈమెమో ప్రసవానికి అవకాశం ఇవ్వడం లేదు, వాళ్ళు లోపల బయటికి రావడానికి అని చెప్పేసేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ల యొక్క ప్రతాపానికి గర్భం నుండి బయటికి రాకముందే సూర్యుడు చంద్రుడి యొక్క వెలుగులు తగ్గిపోయాయి. జనాలకి కాదు దేవతలు కూడా ఏం అర్థం కావట్లేదు. లోకాలన్నీ చిన్నగా చిన్నగా చీకట్లు గమ్ముకుంటున్నాయి. ఎందుకు ఇట్లా చీకట్లు వచ్చేస్తున్నాయి, ఏమవుతున్నాయి, వాళ్ళకేం అర్థం కాలేదు. చూస్తేనేమో లైట్ అప్పుడప్పుడు డిమ్గా అయిపోతాయే, సూర్యుడు డిమ్గా అయిపోతున్నాడు. సూర్యుడికి ఏం, ఎప్పుడు ఆయన స్వయం ప్రకాశం కదా. ఇప్పుడు ఈ లోకానికి అందరికీ ప్రకాశించేది ఎవరు? సూర్యుడే. చంద్రుడు కూడా సూర్యుడే, నక్షత్రాలకి అందరికి. లోకానికి కాంతినిచ్చేవాడు కాంతి విహీనుడు అయిపోతున్నాడు, కాంతి మందగించేసింది. ఎందుకు ఇట్లా అవుతుందో దేవతలకు ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి చెప్పారు, ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు, అన్ని చీకట్లు వచ్చేస్తున్నాయి, ఏ పక్క చూసినా ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి అడిగారు. బ్రహ్మదేవుడు భగవత్ అనుగ్రహంతో త్రికాలజ్ఞుడు గనక ఆయనకేం జరిగిందో ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి రండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని ఒక మంచి సావకాశంగా తీసుకుని ఒక చిన్న భాగవతం క్లాసు మొదలుపెట్టాడు. దేవతలందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, మీ అందరికీ తెలుసు కదా అసలు దీనికి జరగడానికి మూల కారణం ఏమిటంటే, నా మనస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు 4 ఉన్నారు, సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. ఈ మొత్తం సృష్టిలో అందరికన్నా కూడా పెద్దవాళ్ళు వాళ్లే, అందరికన్నా. ఇంకా తర్వాత మళ్ళీ ఎవరన్నా బ్రహ్మ సృష్టి చేసింది కూడా మళ్ళీ తర్వాతనే. మొట్టమొదటి సృష్టి బ్రహ్మ మానస పుత్రులు అంటారు వాళ్ళు. ఆ సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు వాళ్ళ యోగ శక్తి చేత పసిబాలురుగానే ఉన్నారు, పసిపిల్లలుగానే ఉండిపోయారు వాళ్ళు. దేవతలు ఆలోచిస్తున్నారు, మనం అడిగిందేమో చీకట్లు ఎందుకు వస్తున్నాయని, ఈయన చెప్పేదేమో ఏదో నా మానస పుత్రులు అని చెప్పేసి ఇక్కడ మొదలుపెట్టాడు. తలా తోక ఎక్కడుందని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఎంతో విధేయత్వం వింటున్నారు. ఎందుకని, మరి సృష్టికర్త బ్రహ్మ చెప్తున్నాడంటే ఊరికినే చెప్పడు కదా, దానిలో ఏదో ఖచ్చితంగా అంతరార్థం ఉండే ఉంటుంది, సరే ఏం చెప్తున్నాడని చెప్పి వాళ్ళు ఎంతో సావధానంగా వింటున్నారు. ఈ 4 బ్రహ్మ మానస పుత్రులైనటువంటి 4 చతుష్కుమారులు అంటారు. ఈ చతుష్కుమారులు ఏ లోకాల్లో ఎక్కడికైనా వెళ్లి సంచారం చేసి రాగలుగుతారు. ఆ రకమైనటువంటి తపశక్తి వాళ్ళ దగ్గరుంది, ఆ రకమైన యోగ శక్తి వాళ్ళ దగ్గరుంది. చివరికి వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి కూడా వెళ్ళగలుగుతారు. అలా వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే 4 కలిసి ఆధ్యాత్మిక లోకానికి వెళదాం, ఒకసారి చూసొద్దాం, ఎన్నెన్నో చూసొచ్చాం కదా, ఒకసారి అలా ఆధ్యాత్మిక లోకానికి కూడా వెళ్లి చూసొద్దామని మొట్టమొదటిసారి ఫస్ట్ టైం వైకుంఠ లోకానికి వెళ్దాం అని చెప్పి వెళ్లారు. వైకుంఠ లోకానికి విరజాన్ని దాటుకొని వైకుంఠ లోకానికి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ వైకుంఠ లోకానికి ముందుగా ఒక ద్వారం కనపడింది. ఆ ద్వారం కనపడగానే వాళ్ళు నలుగురు కూడాను చిన్నపిల్లల రూపంలో టకటకటక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసి ఆ మొదటి ద్వారాన్ని అమాంతం కూడా తోసేసి ముందుకెళ్ళిపోయారు. వెళ్ళగానే రెండో ద్వారం కనపడింది. వాళ్లే ఒకళ్ళొకళ్ళు చూసుకుని, ఏమిటి తలుపు తర్వాత తలుపు వస్తుంది ఇది అని చెప్పి ఆ రెండో ద్వారాన్ని కూడా తోసుకొని ముందుకెళ్ళిపోయారు. మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ద్వారాలు తీసుకునేశారు. తీసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఏడో ద్వారం దగ్గర ఆ పక్క ఈ పక్క ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూశారు. ప్రభుపాద చెప్తున్నారు వాళ్ళ భగవంతుని చూడాలి లోపల. అసలు ఆ దేవదేవుడు ఎట్లుంటారు అప్పటి వరకు వాళ్ళు కూడా చూడలేదు, విన్నారే తప్ప చూడలేదు. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లోకం గురించి కూడా విన్నారే తప్ప ఎప్పుడు చూడలేదు. ఆధ్యాత్మిక లోకంలో ఒక్కొక్క ద్వారం ఎలా ఉంటుంది అని అంటే మనకు బ్రహ్మదేవుడు చెప్తాడు కదా, చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష చింతామణిమయము ఆ ద్వారాలన్నీ కూడా. కానీ వీళ్ళకి ఆ భగవంతుడు ఎవరైతే లోపల వైకుంఠంలో ఉన్నాడో ఆయన చూడాలనే ఆత్రం మీద ఈ ద్వారాల యొక్క అందాన్ని ఆ ద్వారాల యొక్క వైభవాన్ని కూడా విస్మరించేశారు వాళ్ళు. అవి ఎంత అందంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూడడానికి వీళ్ళకి కుదరలేదు. అవన్నీ దాటుకొని ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళారు. ఏడో ద్వారం దగ్గర ఆ పక్క ఈ పక్క వీళ్ళు నిలబడుకొని ఉన్నారన్నమాట. ఎవరు ఆ ఇద్దరు? జయ విజయులు. మనం అందుకే ఇక్కడే ఉన్నారు, జయ విజయులు. మనం వీళ్ళ గురించి చర్చిస్తున్నది ఈరోజు. శిశుబాలుడు, దంతవక్రుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇక్కడే ఉన్నారు. రోజు మన భక్తులు చాలా చక్కగా అలంకారం చేస్తారు జయ విజయులకి. ఆ జయ విజయులు చక్కగా ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఉన్నారో ఆ విధంగా ఇలానే చక్కగా పట్టు వస్త్రాలు ధరించి మంచి ఆభరణాలు ధరించి ఇలానే శంకుచక్ర గదా పద్మాలు ధరించి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ సారూప్య స్థితి. భగవంతుడు దేవదేవుడు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే శంకుచక్ర గదా పద్మాలతో ఉంటాడో అదే విధంగా వీళ్ళు కూడా శంకుచక్ర గదా పద్మాలతో ఉన్నారు. అక్కడ ఆ ద్వారం దగ్గర వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈ నలుగురు ఏం చేశారు, వాళ్ళని కూడా పట్టించుకోకుండా మామూలుగా ఆరు ద్వారాలు తోసుకుని వచ్చేసారు కదా, అలానే ఏడో ద్వారం కూడా మన పాటికి మనం తోసుకుని లోపలికి పోయేదే అని చెప్పి అనుకుని వీళ్ళు వీళ్ళ పాటికి వీళ్ళు గబగబా ఏడో ద్వారం తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కన వీళ్ళు అడ్డుపడ్డారు. ఏ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి చాలా కోపపడుతున్నారు వాళ్ళు. నేను అడగలేదు, పెట్టలేదు, ఏమి చేయలేదు, వీళ్ళ పాటికి వీళ్ళు మానని పోతున్నారు వీళ్ళు అని చెప్పి, ఏ ఆగండి, ఎక్కడికి వెళ్ళేది లోపలికి అని చెప్పి ఆపారు. ఆ ఆపడం ఆపడం ఆగ్రహం వచ్చేసింది నలుగురికి. భగవంతుని చూడాలనే ఆత్రం మీద మేము పోతుంటే మమ్మల్ని ఇతను ఆపుతున్నాడా అని ఆగ్రహం వచ్చింది. మాలాంటి గొప్ప ఋషీశ్వరులు యోగులు ఆపుతున్నాడే అనే ఆగ్రహం రాలేదు. అది వ్యక్తిగత స్థాయికి సంబంధించిన ఆగ్రహం. కానీ వీళ్ళు ప్రదర్శించిన ఆగ్రహం ఏది, మేము భగవంతుని చూడడానికి వెళ్తుంటే మధ్యలో ఆపుతున్నారు వీళ్ళు అనేటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ప్రభుపాదులు అంటున్నారు, ఒక సాధువుని అలా ద్వారం దగ్గర ఆపేస్తే లేదా ద్వారం దగ్గర అతన్ని తిప్పి పంపించాలని ప్రయత్నిస్తే అది ఎంత అపరాధం అనే దానికి ఈ నిదర్శనం ఇది. వీళ్ళు వైకుంఠ ద్వారపాలకులు అయి కూడా సాధువుల్ని, సాధువులు దేనికి వస్తారు, జ్ఞానాన్ని ప్రదానం చేయడానికి వస్తారు. మరి జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు అలాంటి సాధువుతో తలుపు దగ్గరే మాట్లాడి తలుపు దగ్గరనే డబ్బేల మీద తలుపు మూసేసి పంపించేస్తే తర్వాత ఏమవుతుంది అని అంటే తీవ్రమైన పరివసానం ఉంటుంది. మన సాధువులు ప్రచారం కోసం వెళ్ళేటప్పుడు మన నందబల్లం ప్రభువులు బయట వెళ్ళేటప్పుడు వాళ్ళకి భగవంతుడు ఈ అనుభూతులు కలుగజేస్తాడు. పూలు వేసే దారిలో తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉంటారు, ముఖం మీదన దడేల మీద తలుపు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ ద్వారపాలకులయ్యి విష్ణుమూర్తి సేవకులై ఉండి ఈ జయ విజయులు వాళ్ళు ఆ విధంగా లోపలికి ప్రవేశించనీయకుండా ఆపేసేసరికి చతుష్కుమారులకి చాలా ఆగ్రహం వచ్చేస్తుంది. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇదేంటి వీళ్ళు ఎట్లా అవుతున్నారేంటి, సాధువులు అయ్యండి మనల్ని ఎట్లా అవుతున్నారేంటి వీళ్ళు,
వీళ్ళకి ఏమి మేనస్ లేదా, కొద్దిగానే సరే ఇంగిత జ్ఞానం లేదా, సరే విష్ణు యొక్క లోకంలో ఉండి విష్ణు సేవకులుగా ఉండి ఎట్లానా ప్రవర్తించేది, అసలు వీళ్ళు విష్ణు సేవకులకు ఉండాల్సిన వాళ్లేనా అని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని, ఎందుకైనా మంచిది వీళ్ళు ఇట్లా వదిలేస్తే అయితే కుదరదు, వీళ్ళకి ఏదైనా సరే తీవ్రంగా ఘాటుగా పడాల్సిందే అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళ వైపు తిరిగారు. ఎప్పుడైతే వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళిద్దరికి అనుమానం వచ్చేసింది, అమ్మో ఏదో మనం చేయరాని చేసేసాము, వాళ్ళ మధ్య తర్జన భర్జన జరుగుతుందంటే దాని తర్వాత మన పర్యవసానం తీవ్రంగా ఉంటుంది అనేసి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అర్థమైపోయి ఇది గబగబ దగ్గరికి వచ్చారు. ఈ లోపల వీళ్ళలో వీళ్ళు చర్చించుకోవడాలు అయిపోయినాయి, డెసిషన్ అయిపోయింది, టక్కన తిరిగారు. భగవంతుడి లోకంలో ఉండి భగవంతుడి ప్రతినిధులుగా ఉండి భగవంతుని చూడడానికి మేము వెళ్తుంటే సాధువులు మమ్మల్ని ఆపుతారా మీరు, ఇలా ఆపినందుకు ఈ భగవద్ధాములోనే మీకు ప్రవేశ అర్హత లేదు, ఉండే అర్హత లేదు, పోయి భౌతిక జగత్తులో పడి ఉండండి మీరు అని చెప్పేసి వాళ్ళు చెప్పించేశారు. వెంటనే ఆ మాటకి వాళ్ళు కంగు తిన్నారు అన్నమాట. అమ్మో భగవంతుని వదిలేసి ఉండడమే, అది భౌతిక జగత్తులో ఎంత డేంజర్, అక్కడ భౌతిక జగత్తులో ఎంత డేంజరు, ఇక్కడ ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం ఏంటి, చాలా మంది ఈ ప్రశ్న అడిగితే ఏమంటారు, మృత్యు అంటారు. మృత్యు కాదు ప్రమాదం, ఇక్కడున్న పెద్ద ప్రమాదం ఏంటంటే ప్రతి క్షణం కృష్ణుని మర్చిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ, కృష్ణుని మర్చిపోయేటువంటి డేంజర్ ఉంది ఇక్కడ భౌతిక జగత్తులో. అందుకని వాళ్ళు భయం వేసేసింది, భౌతిక జగత్తుకి మేము అక్కడ అక్కడ వెళ్ళి ఉండడం అంటే పోనీ మీరు శపించేశారు ఇంకా అది అది మళ్ళీ ఇంకా సాధువుల శాపం అది వెనక్కి అది తీసుకోవడం కుదరదు, కనీసం మేము అక్కడున్నా కానీ మా కృష్ణ స్మరణ భగవత్ స్మరణ అనేటువంటిది మేము మర్చిపోకుండా ఉండేలాగా మాకు అనుగ్రహం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళేమో ఇంకా కోపంగానే ఉన్నారు. ఇదంతా జరుగుతోంది, ఇది జరుగుతూ ఉండేసరికి అక్కడ స్వామికి తెలిసిపోయింది, అయ్యో అయ్యో నేను ఇంకా ఇప్పుడు అట్లే వదిలేస్తే ఇంకా వాళ్ళు కోపంతో ఇంకేమేమి శాపాలు పెడతారో, ఇంకేమి శాపనార్థాలు ఇచ్చేస్తారో, జయవిజయులు నా భక్తులు వాళ్ళు, నా సేవకులు నన్ను నమ్ముకొని నా ఇంటి ముంగిట పడి ఉన్నారు వాళ్ళు, వాళ్ళని నేను కాకపోతే ఎవరు ఎవరు కాపాడతారు చెప్పడానికి చెప్పేశాను, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యత అని అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి భగవంతుడు వెంటనే ఆ శేష తలుపు నుంచి లేచి పరిగెట్టుకుంటూ వచ్చాడు ద్వారం దగ్గరికి. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి, అందుకని మనకు కూడా 7 కొండల వాడు, 7 ద్వారాలు. ఆ 7 ద్వారం దగ్గర జరుగుతున్నది ఈ సన్నివేశం అంతా కూడా. విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసాడు. ఆయన రావడం లక్ష్మీదేవికి ఏం అర్థం కాలేదు, ప్రశాంతంగా ఆయన పాటికి ఆయన ఉన్నాడు, అకస్మాత్తుగా లేచాడు, ఏం చెప్పలేదు, ఏం చేయలేదు, ఏమైంది మాట్లాడలేదు, ఆయన పాటికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏమైందని చెప్పి ఏమి కూడా కంగారు పడి లక్ష్మీదేవి కూడా వెనకాల వచ్చేసింది. లక్ష్మీదేవి కూడా వెనకాల వచ్చి స్వామి పక్కనే నిలబడింది. ప్రభుపాదులు వారు అంటున్నారు, ఈ చతుష్కుమారులు ఎంత అదృష్టవంతులో, ఎందుకంటే ఎక్కడైనా ఎవరన్నా యోగులు కానీ ఎవరన్నా తపస్సు చేసినా పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి ధ్యానాలు చేసినా వాళ్ళందరికీ మహా అయితే ఎవరి దర్శనం దొరుకుతుంది, ఆ విష్ణుమూర్తి దర్శనం దొరుకుతుంది అంతే, విష్ణుమూర్తి దర్శనం దొరుకుతుంది. ఈ చతుష్కుమారులు ఎంత అదృష్టవంతులు, లక్ష్మీదేవి దర్శనం ఎవరికి దొరకదు, భగవంతుడి యొక్క అంతరంగిక భక్తులకి మాత్రమే. ఇప్పుడు ఎవరైనా సరే పెద్ద దేశ అధిపతి ఉన్నాడు అనుకోండి, వ్యవహారంలోకి వచ్చినప్పుడు అతను ఒక్కడే వస్తాడు, సభలో అతను ఒక్కడే కూర్చుంటాడు మాట్లాడతాడు, అందరికీ రాజుగారి దర్శనమే. రాజుగారి ఇంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాజు రాణి ఇద్దరు దర్శనం అవుతుంది. ఆ విధంగా ఆది ప్రకృతి అయినటువంటి లక్ష్మీదేవి ఆది పురుషుడైనటువంటి గోవిందునితో పాటు చతుష్కుమారులకి దర్శనమిచ్చింది. ఎంత అదృష్టవంతులు ఈ చతుష్కుమారులు అని చెప్పి ప్రభుపాదుల వారు చతుష్కుమారులను పొగుడుతున్నారనమాట. భగవంతుడేమో హుటాహుటిన వచ్చేశాడు. ఆయన రావడం రావడం ఆ వెంటనే చతుష్కుమారులు ఇద్దరు నలుగురు ఏమైందని చెప్పి చూస్తే స్వామి దగ్గరికి వచ్చేశారు. వాళ్ళకి చాలా ఆనందం అయిపోయింది, మేము ఎవరిని చూడాలని వెళుతున్నామో ఆయన మమ్మల్ని చూడడానికి వచ్చాడా అని చెప్పి వాళ్ళకి చాలా ఆనందం అయిపోయి భగవంతునికి అందాన్ని అట్లాగా చూస్తూ ఉండిపోయారు. చూస్తూ 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 ఉండిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత ఏమైంది, భగవంతుని పాదాల దగ్గర ఉన్నటువంటి తులసి ఉంది చూశారు, ఆ తులసి యొక్క సుగంధం పైకి లేచిందనమాట. ఆ తులసి సుగంధం అనేటువంటిది ఈ చతుష్కుమారుల యొక్క నాసికా పుటాలకు తగిలింది. ఎప్పుడైతే ఆ తులసి దళాల సుగంధాన్ని వాళ్ళు ఆగ్రాణించారో వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి కించిత్తు నిరాకార బ్రహ్మ భావన అనేది కూడా పోయిందనమాట. పూర్తిగా భగవత్ సేవలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఎలా? ఆ భగవంతుని వర్ణించడం ద్వారా, భగవంతుని యొక్క దివ్య రూపాన్ని వర్ణిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే తులసి దళాల యొక్క ఆ సుగంధం అనేది ఆగ్రహించారో వెంటనే వాళ్ళకి దివ్య జ్ఞానం వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం వరకే ఉన్నారట, కానీ యోగ శక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మిక జగత్తు దాకా ప్రవేశించారట. ఆ తులసి దళాల సుగంధాన్ని ఆగ్రహించడంతోనే పవిత్ర భక్తిత సేవ అనేది వాళ్ళ హృదయంలో సుస్థాపితమయ్యి భగవంతుని ఎంతగానో వాళ్ళు ప్రార్థిస్తున్నారు, భగవంతుని కీర్తించారు. ఇదంతా అయిన తర్వాత, భగవంతుని కీర్తించిన తర్వాత చతుష్కుమారులు భగవంతునికి నమస్కరిస్తున్నారు. స్వామి అవన్నీ విన్నారు, లక్ష్మీదేవికి నమస్కరించారు. మరి ఇక్కడ చూడండి, వైకుంఠనాథుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఏమైందని చెప్పేసి ఇల్లాలు లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఏదైనా అయిందని పరిగెత్తుకుంటూ వస్తే ఇంట్లో మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారా? సర్లే వాళ్ళు పోయారులే మనకెందుకని. మొత్తం వైకుంఠంలో ఉండేటువంటి మొత్తం ఆ పరివారం అంతా వచ్చేసింది అక్కడికి. ఏమైందో అనేసి ఒకేసారి చూడండి, చతుష్కుమారులు ఇంకా వైకుంఠం ద్వారం లోపలికి అడుగు పెట్టలేదు, మొత్తం వైకుంఠంలో ఉన్న వాళ్ళందరినీ దర్శనం చేసుకున్నారు. వాళ్ళు వైకుంఠనాథుణ్ణి, లక్ష్మీదేవిని, మరి ఇంకా అక్కడ ఉండేటువంటి నీలాదేవి, ఇంకా ఉండే పరివారము, గరుత్మంతుడు, మొత్తం అందరూ ఒకేసారి దర్శనం. భగవంతుడు ఇవన్నీ చూడట్లేదు అక్కడ. ఇదంతా చతుష్కుమారులు భావిస్తున్న భావన ఇది. భగవంతుడు ఏమంటున్నాడంటే చతుష్కుమారులతో, అయ్యా మీరు సాధువులు, పొరపాటు జరిగిపోయింది, వాళ్ళిద్దరు ఎవరూ కాదు, నా సేవకులే వాళ్ళు, నా సేవకులే వాళ్ళు పొరపాటు చేశారు, అయితే అది వాళ్ళది కాదు, నా పొరపాటు, అది వాళ్ళది కాదు. సేవకుడు తప్పు చేస్తే యజమానిదే కదా పొరపాటు. నన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన పొరపాటు అది. అంటే అర్థం ఏంటంటే, మనం సాధువుల్ని అగౌరవపరిస్తే భగవంతుడు నిర్లక్ష్యం చేసినట్లంట. అందుకే భగవంతుడు అలా చెప్పాడు, యజమానికి అది నా తప్పిదమే, ఎందుకంటే నా సేవకులకు నేను నేర్పించుకోలేదు, వాళ్ళు పొరపాటున మిమ్మల్ని ఆపారు, అది కూడా కావాలని ఏం కాదు, లేకపోతే ఉద్దేశపూర్వకంగానూ కాదు, పొరపాటున ఆపారు, కాబట్టి ఆ తప్పు నాదే. వాళ్ళని మీరు ఏవైతే శపించారో ఆ శాపాలకు తగినటువంటి మొత్తం ప్రాయశ్చిత్తం అంతా కూడా నేను అనుభవిస్తాను, కావాలంటే దయచేసి ఇంకా వాళ్ళని మరింత శాపం శాపాలు పెట్టకండి, ఇంకా అయింది అయిపోయింది, వాళ్ళు చేసిన పొరపాటు నాదే అని చెప్పి భగవంతుడు అన్నాడు. అంతేగాని భగవంతుడు చతుష్కుమారుల దగ్గరికి వెళ్ళి జయవిజయులు ఇద్దరు చేతులు పట్టుకొని, రండి రండి రండి, ఇదిగోండి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే, వీళ్ళే తప్పు చేసింది, పెట్టండి ఎన్ని శాపాలు పెడతారో పెట్టండి, బుద్ధి జ్ఞానం లేకుండా తిట్టండి ఎన్ని తిట్లు తిడతారో, తప్పు చేసింది వీళ్ళే అన్నాడా అన్నాడా? వాళ్ళు చేసిన పొరపాటు నాది అని చెప్పి అన్నాడు. ఒక యజమాని, ఒక నాయకుడు, లేకపోతే ఒక అధిపతికి ఉండవలసిన లక్షణం ఇది. తన సేవకుడు తన దగ్గర తను నమ్ముకున్నవాడు తప్పు చేస్తే తకాన పట్టుకుని భుజం పట్టుకుని వెళ్ళి వాళ్ళ ముందు నిలబెట్టేసి వీడే తప్పు చేసింది చూసుకోండి, అది కాదు. నేను పూనా వెళ్ళినప్పుడు రాజేశ్వర ప్రభు ఒక ఉదాహరణ చెప్పారు, భలే ఆ ఉదాహరణ జీవితంలో ఖచ్చితంగా పాటించాల్సింది, కనీసం పాటించడానికి ప్రయత్నించాల్సింది. ఆయన ఏమన్నారంటే, నాయకుడు అనేవాడు లేదా ఒక యజమాని అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. తనను నమ్ముకున్న వాళ్ళు లేదా తన సేవకులు ఎవరైతే ఉంటారు కదా, తన బృందం, వాళ్ళని నాయకుడు అనేవాడు ఎలా చూసుకోవాలనే దానికి ఉదాహరణ చెప్పారు. అబ్దుల్ కలాము అధ్యక్షుడు కాకముందు శాస్త్రవేత్త. శాస్త్రవేత్త వాళ్ళు ఒక టీమ్ ఆఫ్ సైంటిస్టులు అన్నమాట, ఒక శాస్త్రవేత్తల బృందం అని. ఆ శాస్త్రవేత్తల బృందం వాళ్ళు పరిశోధనలు చేసుకుంటూ ఉంటారు, రకరకాల విషయాల్లో వాళ్ళు పరిశోధన ఏదో చేస్తున్నారు. సరే, ఒకసారి ఏమైందంటే వీళ్ళు చేసిన పరిశోధన అంతా కూడా, ఏది ఆ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన అంతా కూడా ఏమైందంటే ఘోరంగా విఫలమైపోయింది. ఏదో రాకెట్ పంపించారు, అది బుడుక్కుమని చెప్పి సముద్రంలో పడిపోయింది. చాలా వేల కోట్ల రూపాయలు ఈ బృందం అంతా సంవత్సరం 2 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా కూడాను నీటి పాలైపోయింది. ఇక అది జరగడం జరగడం తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. పాత్రికేయులు, మీడియా వాళ్ళంతా వచ్చేసారు, అందరూ కూడాను వాళ్ళ భవనాన్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసి లోపలికి రావాలి, మేము ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలి, ప్రశ్నించాలని చెప్పేసి అరుస్తున్నారు. లోపల అబ్దుల్ కలాంతో పాటు ఈ మొత్తం బృందానికి అందరికీ కూడా వణుకు. ఎందుకంటే చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, చాలా వ్యయ ప్రయాసల ఖర్చు చేశారు, ఘోరంగా విఫలమైపోయింది. ఏం చెప్పాలా, ఏం చెప్పాలా, అక్కడ అర్థం కావట్లేదు వాళ్ళకి. చందుకులాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ టీం లీడర్ వచ్చాడు. ఎవరు? అబ్దుల్ కలాం ఉండేటువంటి టీం లీడర్ వచ్చాడు. టీం లీడర్ వచ్చి వాళ్ళందరూ కూడాను నీళ్ళు నవ్వులుతున్నారు, చేతులు నలుపుకుంటున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, బీబీసీ, లండన్ వాళ్ళంతా కూడా వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి. ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా ఆందోళనగా ఉన్నారు, వణికిపోతున్నారు వాళ్ళు. టీం లీడర్ వాళ్ళందరూ పరిస్థితి చూశాడు. చూసి అన్నాడు, మీరు నాతో రండి అని చెప్పాడు. వాళ్ళ మొత్తం టీం అంతా కూడా తీసుకెళ్లేసి గదిలోకి పంపించేసి గది లాక్ చేసేసాడు. గది లాక్ చేసేసి ఇక్కడ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అటెండెంట్ పిలిచి, మీడియానంత పిలువు, నేను మాట్లాడతానని చెప్పన్నాడు. నేను మాట్లాడతాను పిలువు. వాళ్ళు మీడియా అంతా బిలబిలబిలమని వచ్చేసారు. అందరూ మైకులు పెట్టేశారు. మైకులు పెట్టేసేసి ఇక మొదలు పెట్టారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి మీరు ప్రయోగించినటువంటి ఈ మొత్తం వేల కోట్ల రూపాయల రాకెట్ల ఖర్చు అంతా కూడా పూర్తిగా నీటిపాలైపోయింది. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? ఉగ్రవాద సంస్థల, తీవ్రవాద సంస్థల, లేకపోతే స్థానికంగా ఉండే నక్సలైట్ల, లేకపోతే మీ యొక్క లోపాల, అది ఇది అని చెప్పి మొదలు పెట్టేశారు. అన్నీ విన్నాడు ఆయన. చెప్పాడు, జరిగింది, పొరపాటు జరిగింది, కారణం సాంకేతిక లోపం. తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు అని చెప్పి మీరు దాన్ని మళ్ళీ ఇక్కడ పెద్ద విషయం చేయకండి. సాంకేతిక లోపం జరిగింది. చాలా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి విషయాల్లో కొద్దిపాటి అశ్రద్ధ వల్ల జరిగింది అది. దాన్ని మేము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా సరిదిద్దుకొని విజయవంతంగా నిర్వహిస్తాం. ఈ జరిగిన దానికి భారతదేశ ప్రజలందరికీ కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే వారి డబ్బు ఖర్చు పెట్టే కదా ఇదంతా మేము చేసింది. అలానే పాత్రికేయులకు కానీ, దేశ నాయకులకు కానీ, రక్షణ శాఖ వారికి కానీ నేను మన్నించమని కోరుతున్నాను. అలానే సముద్రంలో అది చాలా పెద్ద ఎత్తున విధ్వంసం కూడా అయింది కాబట్టి నౌకాదళం వాళ్ళకి కూడా, వైమానిక దళం వాళ్ళకి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది జరిగింది, మేము దీన్ని సరిదిద్దుకుంటాం, తప్పు జరిగింది, బాధ్యత మాది అని చెప్పి చెప్పేశాడు. చెప్పేసరికి ఇంకా వాళ్ళు అడిగారు ప్రశ్నలు, ఈయన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, సాంకేతికమైనటువంటి విషయాలు చెప్పాడు. అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అటెండెంట్ పిలిచి వెళ్ళిపోయారు అందరూ అనంటే, ఆ సార్ అందరూ వెళ్ళిపోయారనంటే, అప్పుడు లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి అందరిని పిలిచి, వెళ్ళిపోయారు పాత్రికేయులు, మీకేం ఇబ్బంది లేదు, అయినది అయిపోయింది, మళ్ళీ కష్టపడండి, మళ్ళీ కష్టపడండి, భారతదేశానికి సంబంధించిన ధనం కదా ఇది, మనం చాలా జాగ్రత్తగా దీన్ని ప్రయోగాలన్నీ చేయాలి, కొంచెం కూడా అజాగ్రత్త ఉండేదానికి లేదు, మళ్ళీ కష్టపడండి అని చెప్పాను. వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు ప్రయోగం. సంవత్సరం పాటు చాలా స్ఫూర్తితో చేశారు వాళ్ళు, చాలా స్ఫూర్తితో. చేయరా, చేయరా, అంత పెద్ద ప్రమాదం వచ్చేసింది, అంతమంది ముందు నిలబడి దోషులుగా అక్కడ నిలబడాలా? అదేంటంటే దోషుడిగా నిలబడాలి అక్కడ. దానికి వాళ్ళ నాయకుడు వాళ్ళని ఎట్లా కాపాడాడు చూడండి. సంవత్సరం రాత్రి మౌళ్ళు కష్టపడ్డారు, మళ్ళీ రాకెట్ను పంపించారు. సంవత్సరం తర్వాత పంపించినప్పుడు విజయవంతంగా అది వెళ్ళింది అంతరిక్షంలోకి. విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ పరిశోధన భవనాన్ని చుట్టుముట్టేశారు పాత్రికేయులు, మీడియా వాళ్ళందరూ కూడా మామూలే. మళ్ళీ లోపలికి వెళ్ళి మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి వచ్చారు. అలా రాగానే వెంటనే ఆయన ఏం చేశాడు, అబ్దుల్ కలాంని టీంని అందరినీ పిలిచాడు. పాత్రికేయులందరూ వచ్చారు, వాళ్ళతో మీడియా ముందు మాట్లాడండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీ పంపించి ఈయన లోపల ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వచ్చి కూర్చొని వీళ్ళందరూ మైకులు పెట్టేసి, మరి ఈ నేపథ్యంలో ఈ రాకెట్ ప్రయోగాలంతా కూడా చాలా విజయవంతంగా జరిగాయని చెప్పి భావిస్తున్నారు, దీనివల్ల మన భారతదేశానికి ఎంత ప్రయోజనం వస్తుంది అది ఇది అని చెప్పి వీళ్ళు మళ్ళీ సరే వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. అందరూ కెమెరాలు క్లిక్ క్లిక్ అని చెప్పి ఫోటోలు ఎక్కడ చూసినా మొత్తం దేశం కాదు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అబ్దుల్ కలాం వాళ్ళ టీం వాళ్ళ ఫొటోస్ ఎక్కడ చూసినా ఏ ఫొటోస్ సక్సెస్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత పాత్రికేయులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యజమాని ఛాంబర్ లోంచి వచ్చి వెళ్ళిపోయారు అందరూ అని చెప్పేశారు. సార్ వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళంతా ఏం చేశారంటే, ప్రపంచానికి సక్సెస్ఫుల్ పర్సన్స్ గా కనబడింది మేము, కానీ మా సక్సెస్ కి మూల కారణం మీరు అని చెప్పి వాళ్ళందరూ అమాంతంగా ఆయన పట్టుకుని ఆకాశానికి ఎత్తేశారు. పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళంతా మళ్ళీ రాధేశ్యాం ప్రభు ఎగ్జాంపుల్ చెప్పి, ఈ ఎగ్జాంపుల్ ఎవరు అబ్దుల్ కలాం ఒక మీటింగ్ లో చెప్పాడండి. మా లీడర్ మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించాడు. పొరపాటు జరిగినప్పుడేమో మమ్మల్ని వెనక్కి నెట్టేసి తన ముందుండి అవును జరిగింది అది అని ప్రపంచానికి దోషిగా తల వంచుకుని సమాధానం చెప్పాడు. సక్సెస్ అయినప్పుడేమో ఆయన వెనక్కి వెళ్ళిపోయేసి మమ్మల్ని ముందుకు నెట్టి చెప్పండి మన సక్సెస్ అని చెప్పి పంపించాడు. అది మమ్మల్ని ఎంతో స్ఫూర్తినిచ్చి మా జీవితం అంతా దానికి అంకితం చేసి కష్టపడాలనేటువంటి భావనతో మేము కష్టపడ్డాము అని చెప్పాను. రాజేశ్వర ప్రభు ఈ ఉదాహరణ చెప్తూ అప్పుడు దీని గురించి చెప్పాను నాకు. చతుష్కుమారులు శాపనార్థాలు పెడుతున్నప్పుడు వైకుంఠనాథుడు విష్ణుమూర్తి వచ్చి ఇళ్లే వాళ్ళిద్దరే చూసుకోండి వాళ్ళ సంగతి అని చెప్పి అప్పచెప్పలేదు. వాళ్ళిద్దరిని అట్లే అమాంతంగా వెనక్కి నెట్టేశాడు. వెనక్కి నెట్టేసి ఈయన ముందుకెళ్లి నేను వాళ్ళిద్దరి బదులు నేను పొరపాటు కారణం, నేను భరిస్తాను వాళ్ళకి ఏదైనా శాపాలుంటే అని చెప్పి తను ముందుకెళ్లాడు. ఒక సేవకుడిని లేదా ఒక నమ్ముకున్నవాడిని రక్షించేటువంటి పద్ధతి నాయకుడికి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సేవకుడు శరీరం కాదు ప్రాణమే ఇస్తాడు ఆ నాయకుడికి సేవ చేయడానికి, జీవితం అంకితం చేయడానికి. ఇది మనము ఆ విష్ణుమూర్తిని చూసి నేర్చుకోవాలని చెప్పి రాజేశం ప్రభు చెప్పారు. నాకు అనిపించినప్పుడు ఆ విష్ణుమూర్తి ఏదైతే లక్షణాన్ని చూపించాడో లేకపోతే అబ్దుల్ కలాం బాస్ ఏదైతే లక్షణాలు చూపించాడు దానికి వ్యతిరేక లక్షణాలు నా దగ్గర ఉన్నాయే. ఏదైనా సక్సెస్ అయిందేనంటే ఆ సక్సెస్ కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆగండి మీరు అట్టుండండి నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళి, అవును నేనే గైడెన్స్ ఇచ్చాను నేనే అంతా కూడాను చేశాను అని చెప్పి, ఏదైనా పొరపాటు జరిగితే చెప్తే విన్నారా చూడండి పోండి ఇప్పుడు పోయి చెప్పండి సమాధానం చెప్పండి ఏం చెప్తారు పోయి. నాకు అనిపించింది దానికి సరిగ్గా వ్యతిరేక లక్షణం ఉంది నా దగ్గర. భగవంతు ఏదో ఒక విధంగా ఈ లోపం నుంచి నన్ను బయటపడే తండ్రి అని చెప్పి నేను ప్రార్థించాను. ఏదైనా సరే ప్రార్థన లేదంటే మనకి ప్రార్థించదు కదా. ఈ అవలక్షణాలు పోవాలన్నా సదులక్షణాలు రావాలన్నా ప్రార్థన అనేటువంటిది మనం చేయాల్సింది. ఈ విధంగా వైకుంఠనాథుడు విష్ణుమూర్తి జేవేజీల ఇద్దరిని కూడా కాపాడాడు. అదే సమయంలో చతుష్కుమారులకి ఆ తులసీదళ సుగంధ ఆగ్రాణితం చేత శుద్ధభక్తిని ప్రసాదించాడు. ఈ విధంగా జరిగిందంటే ఈ సన్నివేశం. దీనివల్ల జయవిజయులు మూడు జన్మల్లో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా, రావణాసురుడు కుంభకర్ణుడిగా, శిశుపాలుడు దంతవక్రుడిగా వచ్చారు. హిరణ్యాక్షుడుగా హిరణ్యకశిపుడుగా వస్తే వరాహమూర్తినును నరసింహమూర్తి చూసుకున్నారు వాళ్ళ సంగతి. రావణ కుంభకర్ణులకి వస్తే శ్రీరామమూర్తి ఒక్కరే చూసుకున్నారు. ఇక శిశుపాల దంతవక్రులకి వస్తే శ్రీకృష్ణమూర్తి ఒక్కరే చూసుకున్నారు. కృష్ణమూర్తి చేతిలో సంహరించబడిన తర్వాత ఇంక వాళ్ళకి మళ్లీ మోక్షం వచ్చేస్తుందని భాగవతం చెబుతుంది. వాళ్ళకి యథార్థమైనటువంటి స్థితిని వాళ్ళు పొందారు. వాళ్ళకి యథార్థమైన స్థితిని వాళ్ళు పొందారు. మరి పొందిన తర్వాత మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు కూడా ఇదే జయ విజయులు జగమదాయిగా మళ్ళీ వచ్చారు. అదేంటి, మూడు జన్మల్లో వాళ్ళు వైరభావాన్ని కలిగి ఉన్నారు. వైరభావం కలిగిన తర్వాత భగవంతుడి చేతిలో సంహరించబడ్డారు. సంహరించబడిన తర్వాత వాళ్ళు యథాస్థితికి వెళ్ళిపోయారు కదా. ఇక్కడేమని స్పష్టంగా చెప్తున్నారు, భగవద్ధామునికి చేరి దేవదేవుని ఆశ్రయాన్ని పొంది వాళ్ళ యొక్క నిజస్థితిలో నిలిచారు. అంటే వాళ్ళు మళ్ళీ ద్వారపాలకులుగా ఉండిపోయారు. శ్రీ చైతన్య మహాప్రభు లీలల్లో దేనికి వచ్చారు అంటే, వాళ్ళు వైకుంఠ ద్వారపాలకులుగా ఉండి శపించబడి వరాహ నరసింహుల చేత శ్రీరామకృష్ణుల చేత సంహరించబడిన తర్వాత నిజమైనటువంటి ప్రేమను కృష్ణ ప్రేమ అని చెప్పేసి అన్నారే, చివరిగా వాళ్ళు ఎవరి చేత సంహరించబడ్డారు? ఎవరి చేత? కృష్ణుని చేత కదా, కృష్ణుని చేత సంహరించబడ్డారు. మరి కృష్ణుడు అవతరించింది భక్తులకి ప్రేమను పంచడానికి. కృష్ణుడి చేతిలో వాళ్ళు సంహరించబడ్డారు అంటే కృష్ణుడి యొక్క ఒక రూపాన్ని చూశారు, కృష్ణుడి యొక్క ఇంకో రూపం పెండింగ్ ఉండిపోయిందిగా. కృష్ణుడి యొక్క ఇంకొక రూపం అది పెండింగ్ ఉండిపోయింది, అది పూర్తి కాదు. అదేమిటంటే ప్రేమ రూపం. ఆ కృష్ణ ప్రేమ రూపం ఉంటే ఎలా ఉంటుందో చూడడం కోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళు నాలుగో జన్మం తీసుకున్నారు, జగాయిగా మదాయిగా. కృష్ణనామం యొక్క శక్తిని, ప్రత్యేకించి కృష్ణనామం యొక్క శక్తిని ఎలా ఉంటుందని చూపించడానికి వాళ్ళు జగమదాయిగా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? రావణాసురుడు కుంభకర్ణుడేమో కామానికి మోహానికి, శిశుపాలుడు దంతవక్రుడేమో అసూయకి క్రోధానికి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడేమో మదానికి లోభానికి, హిరణ్యాక్షుడు లోభం హిరణ్యకశిపుడు మదం, ఇలా అరిషడ్ వర్గాలకి ఆరుగురు గుర్తులుగా ఉన్నారు. జగమద ఏం చేశారు వాళ్ళిద్దరూ అంటే, ఆరు కూడా తమలో పెట్టుకుని పూర్తి కల్మషాలతో ప్రకటమయ్యారు. అంటే మూడు జన్మల్లో మొత్తం ఏదైతే ఉందో ఆల్రౌండ్ ఆరు అనర్ధాలు కామక్రోధ లోభ మదమోహ మత్సరాలన్నీ నిండుగా పెట్టుకుని చైతన్య మహాప్రభు లీలల్లో వచ్చారు. వచ్చి శ్రీ చైతన్య మహాప్రభు కరుణ చేత ఆ ఆరు అనర్ధాల నుంచి పూర్తిగా బయటపడి కృష్ణ ప్రేమను పొందారనమాట. ముందు కృష్ణుడి దగ్గర సంహరించబడ్డప్పుడు పెండింగ్ ఉండిపోయినటువంటిది, ఆ కృష్ణ ప్రేమని చైతన్య మహాప్రభు దగ్గర పొందగలిగారు. ఎందుకంటే కృష్ణ ప్రేమ ప్రధాయిని, ఆయన కృష్ణ ప్రేమ ప్రధాయిని. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వషే. కృష్ణ ప్రేమను ప్రధానం చేసేవాడు కదా శ్రీ చైతన్య మహాప్రభు. ఏ రూపంలో? భగవంతుని యొక్క నామ సంకీర్తన రూపంలో. అందుకని నరోత్తమ దాస్ ఠాకూర్ ఈ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నారు, పరిశీలించండి ఒకసారి. హరిహరి విఫలే జనమ గోనాయను, హరిహరి విఫలే జనమ, విఫల అంటే విఫలమైపోయింది జన్మంతా కూడా. మనుష్య జనమ పాయ రాధాకృష్ణ నా భజయ, మానవ జన్మ అయితే తీసుకున్నాను గాని రాధాకృష్ణులు ఏం భజించలేదు. జనియా సునియా విషఖాయను, విష అంటే విషాన్ని, జనియాసుని అంటే తెలిసి తెలిసి విషం తాగాను నేను. విషం అంటే ఏంటి? భౌతిక విషయాలు అనే విషం తాగాను. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, ఆ గోలోకంలో ఉండేటువంటి ప్రేమధనమే హరినామ సంకీర్తన రూపంలో ఇక్కడికి వచ్చింది. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, రతినా జన్మిలో కేనేతాయ్, అది ఎక్కడ లేదో. రతినా జన్మిలో కేనేతాయ్ అంటే రతి నా జన్మిలో, ఆ హరినామ సంకీర్తన పట్ల నాకు అనురక్తి అనేటువంటిది కలగడం లేదు. రతినా జన్మిలో నాలో ఆ అనురక్తి అనేటువంటిది జన్మించలేదు హరినామం పట్ల. సంసార విషానలే దిబానిషి హియజ్వలే, సంసారం అనే విషం, ఆ సంసారం అనేటువంటి విషయ సాగరం పోతూ ఉంది. దిబానిషి హియజ్వలే, దిబానిషి అని అంటే డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటిది జ్వలిస్తూ ఉంది అంతే కదండి. పగలు రాత్రి నేను తగలబెడుతున్నాయి కదా, మన ఆయుష్ని ఈ పగలు రాత్రి తగలబెడుతున్నాయి, అంటే మనల్ని జ్వలింపజేస్తున్నాయి. అంటే మనము రోజు రోజు పోయి కొద్దీ మనము దేనికి దగ్గర అవుతున్నాము? పుట్టినరోజుక పోయిన రోజుక పోయిన రోజుకి దగ్గర అవుతుంది. ప్రతి పుట్టినరోజుకి కూడాను ఇంకొక పోయిన రోజుకి దగ్గర అవుతాం. వచ్చే ప్రతి పుట్టినరోజుకి అర్థం చేసుకోవాలి, పోయిన రోజు ఇంకా దగ్గర పడుతోంది. అందుకని పూర్వంలో పుట్టినరోజు అంటే ఏం చేసేవారు, ఆ రోజు సాధువును పిలిపించి ఈ పుట్టినరోజుని భక్తి పుట్టినరోజుగా ఎట్లా చేసుకోవాలని చెప్పి చేసేవారు. సాధువును పిలిపించి హరినామ సంకీర్తన చేయించి భగవత్ శ్రవణం చేసి భగవత్ ప్రసాద వితరణం చేసి వాళ్ళు ఆ సాధువు చేత బిడ్డని దీవించమని చెప్పి ప్రార్థించారు. బ్రజేంద్రనందన జై శచి సుత హోయిలో సే. బ్రజేంద్రనందన అంటే కృష్ణుడు, బ్రజేంద్రనందన జై ఆ బ్రజేంద్రనందనుడే శచి సుత హోయిలో సే. శచిమాత సుతుడైనటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చాడు. సర్లే, బ్రజేంద్రనందనుడు శచి సుతుడిగా వచ్చాడు, మరి ఈ సంగతి బలరాముడు, బలరామ హోయిలో నితాయ్, బలరాముడు నిత్యానంద ప్రభుగా నితాయిగా వచ్చాడు. దీనహీన జతచీలో హరినామే ఉద్ధారిలో, దీనులు హీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హరినామే ఉద్ధరించింది, హరినామే ఉద్ధరిస్తుంది, హరినామే ఉద్ధరించబోతుంది. నీకు సాక్ష్యం కావాలా? నీకు ఉంది, తారా సాక్షి జగాయ్ మదహాయ్. నేను ఈరోజు ఆ జయ విజయాలను ఎట్లా కీర్తించాలని చెప్పి అనుకున్నా, ఏం కీర్తన టక్కన జగాయ్ మదహాయ్ అని గుర్తుకొచ్చు. ఆహా, ఈ కీర్తనలు జయ విజయాలు పేర్లు ఉన్నాయిలే అని, అది కృష్ణ ప్రేమను పొందినటువంటి పేర్లు ఇవి, అందుకని చెప్పి ఈ కీర్తన ఎంపిక చేసుకున్నాను. ఆహా ప్రభు నందసుత వృషభాను సుత జూత. ఆహా ప్రభు నందసుత అంటే కృష్ణ, వృషభాను సుత జూత అంటే అవ పక్కనుంది రాధారాణి. కరుణా కరుహో ఏ వారో, ఒకసారి నా మీద కరుణ చూపించకూడదు అని ప్రార్థిస్తున్నాడు. నరోత్తమ దాస కోయ్ నా తెలిహో రంగపాయ్ తుమా బినా కీ అచ్చేయమ్మ. ఏం కావాలి ఇంకా నాకు దీనికన్నా కూడా? నరోత్తమ దాస్ ఠాకూర్ దీనంగా ప్రార్థించేది ఏమిటంటే, నా తెలిహో రంగపాయ్, ఆ భగవంతుడి ముందు నాట్యం చేస్తూ ఆయన సేవిస్తూ ఉంటే చాలు, అదే జీవితానికి పరమార్థం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏమి నరోత్తమ దాసకోయ్ నా తెలిహో రంగపాయ్ తుమ బినా కేయచ్చేయమ్మ, తుమ బినా కేయచ్చేయమ్మ, దయచేసి నన్ను నీ పాదాల దగ్గర నుంచి దూరంగా తోయద్దు. జయవిజయులు అదే ప్రార్థించారు ఆ రోజు వైకుంఠనాథుడిని, స్వామి ఈ శాపం వల్ల మేము దూరం అయిపోతున్నాం కదా, దయచేసి మమ్మల్ని మీ పాదాల నుంచి దూరం చేయకండి, భౌతిక జగతంలో పడ్డా గానీ అక్కడ మీ స్మరణ ఉండేటట్లు చేయండి అని చెప్పేసి ప్రార్థించారు, అదే ప్రార్థన చేశారు. అందుకే ప్రభుపాద భాష్యులు ఏమంటున్నారు అంటే, ఇక్కడ శిశుపాలుడు కృష్ణవైరిగా వర్తించినప్పటికీ క్షణకాలమైన కృష్ణ భావన రహితునిగా ఉండలేదు, సర్వదా కృష్ణ చింతనలోనే లగ్నమై ఉన్నాడు. ఆ విధంగా అతడు తొలుత సాయుజ్యముక్తిని పొంది ఆ తర్వాత చివరికి తన నిజ సేవా స్థితిలో నెలకొన్నాడు. కాబట్టి ఇది నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన ఈ కీర్తన. ఈ కీర్తన నేర్చుకుంటే చాలా చాలా మంచిదన్నమాట, మనకి గుర్తు చేస్తుంది మన కర్తవ్యాన్ని. చూడండి అది ఎంత బాగుందో, మనుష్య జన్మపాయ రాధాకృష్ణ నాభజీయ, ఎత్తడమైతే ఎత్తాను మనుష్య జన్మ, కానీ రాధాకృష్ణ భజించలేదు.
ఎక్కడి మనుష జన్మం వెత్తిన ఫలమేమున్నది
అన్నమాచారి, ఒక పెద్ద కీర్తన అది, ఇంకో సందర్భంలో ఇప్పుడున్న మనం ప్రయత్నిద్దాం. ఏ అన్నమాచారి అంటున్నారు ఇదే విధంగా, ఎక్కడి మానవ జన్మం ఎత్తిన ఫలమేముంది, ఈ పుట్టింది మానవ జన్మ తీసుకుని ఏం ఫలం ఉంది అని చెప్పి అడుగుతున్నారు. మనుష్య జన్మ పాయ రాధాకృష్ణ నాభజీయ, విఫలే జన్మ, జన్మంతా కూడా వృధా అయిపోతుంది. ఈ కీర్తన మనం పాడదాం, అనుసరించడానికి ప్రయత్నించాలి.